गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక చక్రీయ క్రమంలో జరుగుతూ ఉంటుంది. పొగలవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, రాత్రి అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, మళ్ళీ పొగలవుతుంది. ప్రతిదీ ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రీయ గమనములో ముందు ఎవరు అడుగు వేస్తే వాళ్ళు లాభంలో ఉంటారు, తర్వాత వేసే వాళ్ళు నష్టంలో ఉండరు, కానీ ముందు వచ్చిన వాళ్ళు వెనకాతలు ఉంటారు. అంతే తేడా. ఇది అర్థమవుతుంది కదా. పొద్దున్నే నిద్రలేసి సూర్యోదయానికి ముందే తయారైపోయినటువంటి వాళ్ళకి కావలసినంత టైం ఉంటుంది. ఇంకా టైం అవ్వలేదే పరీక్షకి అనుకుంటాడు. అంటే పొద్దున్న 8 గంటలకు పరీక్ష ఉందనుకోండి, ఇంటర్మీడియట్ పరీక్ష లేదు, 4 గంటలకే లేచిపోయి స్నానం అది చేసి చదువుకుంటున్నటువంటి వాడు, రాత్రి చదువుకుని పొద్దున్న చదువుకుంటున్నటువంటి వాడు, ఇంకా 8 అవ్వలేదేంటి, వెళ్తే పరీక్ష అయిపోతుంది కదా అనుకుంటాడు. 7:30కి నిద్ర లేచిన వాడు పరుగు చదువుకోవటానికి టైం ఉండదు, ఆలోచించుకోవటానికి టైం ఉండదు, అంత హడావిడిగా ఉంటుంది. కానీ ఇద్దరు పరీక్ష రాస్తారు. పొద్దున్న 4 గంటలకు లేచినవాడు పరీక్ష రాస్తాడు, 7:30 గంటలకు లేచినవాడు పరీక్ష రాస్తాడు. కానీ తేడా అర్థమైంది కదా. ఏమిటా తేడా అంటే, ఒకటి హాయిగా నిశ్చింతగా అవగాహనతో పరీక్ష రాస్తాడు, ఇంకోడు అదే పరీక్ష రాస్తాడు కానీ సొందర గాభర, బస్సు దొరుకుతుందో దొరకదు, రిక్షా వాడు వస్తాడో రాడు, ఆటో వాడు వస్తాడో రాదు, హాల్ టికెట్ పెట్టుకున్నామో లేదో, పెన్నుల ఇంటి పోసుకున్నామో లేదో, అలాగా ఆ చక్రీయ క్రమాన్ని కాస్త జాగ్రత్తగా గుర్తించండి. పూర్వకాలపు రాజుల హోటల్ రాజమందిరాలు హోటల్స్గా మారే తెలుసా? మీకు తెలీదా? ఎంతమంది తెలుసు విషయం? ఇప్పుడున్నటువంటి అది తెలుసు కదా మీకు అందరికీ. అంటే పూర్వకాలంలో ఉండేటువంటి రాజభవనాలు దేనికి మారే? హోటల్స్గా మారే. హోటల్స్ అంటే అర్థం ఏంటి? మంచి ఇచ్చే ప్లేస్లా, తిండి పెట్టే ప్లేస్లా, ఏంటి హోటల్ అంటే? శోభ, హోటల్ అంటే ఏంటి? ఎప్పుడైనా చూసావు హోటల్? హోటల్లో అందరూ కలిసి తినే ప్లేస్ కదా. ఇదివరకు అవి ఎలా ఉండేవంటే రాజభవనాలు, అంటే అందరూ వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడు ఎవడికి ఆకలేస్తేనే అక్కడికి వెళ్ళచ్చు. తర్వాత హోటల్స్ ఎలా మారే? హాస్పిటల్స్గా మారే. అంతే కదా. ఇప్పుడు హాస్పిటల్స్ ఏమవ్వాలి? చక్రీక్రమంలో రాజభవనాలు హోటల్స్గా మారి రాజభవనాలుగా మారి ఇంకా జరుగుతుంది. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది అది. అంతేత ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ మీద ఎవడైతే దెబ్బ కొట్టి ఆ హాస్పిటల్స్ని మూసివేయగలుగుతాడో వాడు ఎక్కడికి వెళ్తాడు? రాజభవనాలకి వెళ్తాడు. ఇది అర్థమైందా లాజిక్ చక్రం? మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత రాజభవనాలు మళ్ళీ హోటల్స్గా మారితే, హోటల్స్ మళ్ళీ హాస్పిటల్స్గా మారుతాయి, హాస్పిటల్స్ మళ్ళీ. అలాగే ఒకప్పటి దేవాలయాలు విద్యాలయాలుగా మారాయి, ఒకప్పటి దేవాలయాలు విద్యాలయాలుగా మారాయి. మరి ఇప్పుడు విద్యాలయాలు దేనిగా మారుతున్నాయి? ఉదాహరణ అర్థం చేసుకోండి, అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు మార్కులు ఇచ్చేస్తాను నేను, మీరు ఇది కరెక్ట్గా చెప్పగలిగితే. చక్రీయ క్రమంలో జీవితం తిరుగుతూ ఉంటుంది, ఇది అర్థమైంది కదా? చక్రీయ క్రమంలో జీవితం నడుస్తూ ఉంటే రాజభవనాలు హోటల్స్గా మారే, అంటే అన్నాలయాలుగా మారే, తిండి పెట్టే ఆలయాలుగా మారే, అవి మళ్ళీ దేనికి మారే? ఇందువల్ల అలా జరిగింది. ఏంటి అక్కడ రాజులు రాజభవనంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుని సరిగ్గా తిననివ్వలేదు, అంతేనా? వాళ్ళ దగ్గర డబ్బులు ఆగేసుకున్నారంటే వాళ్ళు తినివ్వటం అంటే తిండే కాదు, జీవించటం కరెక్ట్గా వాళ్ళ ఆనందాలకి ఇతరుల యొక్క దాది కొల్లగొట్టారు, అంతేనా? అందరికీ అర్థమవుతుంది, చిన్నపిల్లలు పెద్దలు అందరికీ. అర్థం కాని వాళ్ళు ఎవరో చెప్పండి. మీకు అర్థం అవ్వకపోతే తర్వాత దీని మీదే క్వశ్చన్లు వేస్తాను నేను, పేపర్ అవుట్ చేస్తున్నాను నేను. అర్థం కాకపోతే అడిగేయాలి మీరు. అర్థమవుతుంది కదా? అంటే రాజభవనాలు హోటల్స్కే ఎందుకు మారాయి అంటే రాజభవనంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల్ని తిన్నవ్వకుండా వాళ్ళ ఆహారాన్ని కూడా వాళ్ళ సుఖాన్ని కూడా వాళ్ళు దొరికిస్తున్నారు, కనుక వారు నివసించేటటువంటి భవంతులు హోటల్స్గా మారే. హోటల్స్ వైద్యాలయాలుగా ఎందుకు మారుతున్నాయి? తిండి మీరు కరెక్ట్గా తినగలరా? మీ యొక్క ఆహారము కరెక్ట్గా మీరు తినకపోవటం వల్ల రోగాలు వస్తున్నాయి. అంచేత రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హోటల్స్ నుంచే వస్తున్నాయి కదా. అంచేత హోటల్స్ వైద్యాలయాలుగా మారిపోయాయి. అంటే రాజభవనం నుంచి ఆహారం కొల్లగొట్టడం వల్ల అవి హోటల్స్గా మారి, ఆ హోటల్స్ కరెక్ట్ అయినటువంటి ఫుడ్ పెట్టకపోవటం వల్ల ఏ ప్రదేశంలో అయితే మీరు అడ్డదిడ్డమైనటువంటి ఆహారం తిన్నారో అక్కడే మీరు ఇప్పుడు వైద్యానికి వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇప్పుడు వైద్యం కరెక్ట్గా కరెక్ట్ చేస్తే ఆ వైద్యాలయాలు మళ్ళీ రాజభవనాలుగా మారుతాయి. మరి అది ఎంత అర్థమైందో మాకు తెలీదు. కొంచెం అదే ఉదాహరణ ఇక్కడ కూడా నేను ఇవ్వబోతున్నాను. తెలివైన వాళ్ళు హోటల్స్ని రాజభవనాలుగా మారుస్తారు, అంతే కదా? ఇంకోటి మార్చలేరు మీరు. ఉదాహరణ అర్థమైందా? మీరు ఆ చక్రీయ క్రమంలో పాలు పంచుకోవాలంటే మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే హోటల్స్ని రాజభవనాలుగా మార్చాలి. అందువల్ల ఈ హోటల్స్ యాక్చువల్గా రాజభవనాలుగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఏది ఏ హోటల్స్? ఏ హోటల్స్? సూపర్ స్పెషాలిటీ హోటల్స్ అన్నీ కూడా రాజభవనాలలాగే ఉంటున్నాయిగా. మీరు వెళ్ళేది దేనికి అంటే వైద్యానికి, కానీ అక్కడ జీవించే విధానం ఏంటి? అర్థమవుతుందా? అది మనం ఇక్కడ దేవాలయంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకొక మీరు తెలివైన వాళ్ళు అయితే, నేను చెప్తున్నది మీకు అర్థమవుతే, మళ్ళీ ఆ చక్రీక్రమం పైకి లేచే టైం వచ్చింది కనుక మళ్ళీ మీరు చాలా గొప్ప స్థితికి వెళ్ళగలుగుతారు. కానీ మీ ఇళ్లలో కూర్చుంటే వెళ్ళలేరు. ఎక్కడ రావాలి? మన ఆశ్రమానికి రావాలి. అది మొదటి పాయింట్. అది బుర్రలో ఉంచుకొని మీరు చేయండి తప్ప మిగతా వాళ్ళు చేస్తున్న పూజలు ఏదో నాకు ఈ లాభం వస్తుంది ఆ లాభం వస్తుంది అంటానికి ఇక్కడ చేయటంలే. ఇంకేత ఒకనప్పుడు దేవాలయ వ్యవస్థ దిగజారింది. చివరికి పూజలు అవి ఎందుకు చేస్తున్నాము కూడా మనకి తెలియదు. చివరికి ఏమైందంటే దేవాలయాలన్నీ మూతబడ్డాయి. ఇప్పుడు ఎవరు దేవాలయానికి ఏం వెళ్తానే తోసక వెళ్తున్నారు. అది అర్థమైందా మీకు? ఎందుకు వెళ్తున్నామో మీకు తెలియదు దేవాలయానికి. ఆ దేవాలయాలు దేనిగా మారాయని చెప్పాను నేను? విద్యాలయాలుగా మారాయి. అంటే రాజభవనాలు దేనిగా మారాయని చెప్పాను ఇందాక, హోటల్స్ లాగా మారాయి. కానీ ఆ హోటల్స్ లో సమానమైన తిండి పెట్టకపోతే ఆ హోటల్స్ దేనికి మారే? హాస్పిటల్స్కే మారాయి కదా. మరి ఇప్పుడు విద్యాలయాలలో సమానమైన విద్య ఉన్నదా? మరా విద్యాలయాల రూపం మారుతుంది, మారాలి కదా. అవగాహన అవుతుంది అందరికీ. మీరు కాస్త బలం ఉపయోగిస్తే మన ఈ ఆశ్రమాలు రాబోయేటటువంటి మార్పుకి కారణం అవుతాయి. అందుకు చెప్తున్నాను, కానీ అది కష్టపడాలి, ఒక్కరోజులో ఏం రాదు. కానీ కష్టపడటానికి కావలసినటువంటి డైరెక్షన్ ఇవ్వటానికి పరీక్షలు పెడుతున్నాను. గుడ్డిగా చేయకండి, ఇది వాడు చేస్తున్నాడని మీరు చేయకండి. ఎందుకు చేస్తున్నావు మీరు తెలిసి చేసుకుంటే ఏమవుతుంది, విద్యాలయాలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడు దేనికి మారుతున్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి విద్యాలయాలు విద్యగా లేవు. విద్య ఏం బోధించటం లేదు, మీకు ఒప్పుకుంటున్నారు. మీరు ఎక్కడా ఎడ్యుకేషన్ లేదు. చాలా హై లెవెల్ ఎడ్యుకేషన్లో కూడా డబ్బిచ్చేస్తే డిగ్రీలు వస్తున్నాయి. హయ్యర్ ద డిగ్రీ, పెద్ద డిగ్రీకి నువ్వు డబ్బిస్తే చాలు, చదవ కూడా అక్కర్లేదు. అది అందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడటం మనకి మంచిది కాదు. అంచేత మెల్లిమెల్లిగా విద్యాలయాలు దేనిగా మారుతున్నాయి, విద్యను అమ్ముకునేటటువంటి స్థలాలుగా మారుతున్నాయి. కానీ విద్యను అమ్మలేవు నువ్వు, వచ్చిన పెద్ద గోళ అది. నువ్వు డిగ్రీ అమ్ముతున్నావు కానీ తెలివితేటలు అమ్మలేవుగా. నువ్వు ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చుకో 20 కోట్ల రూపాయలు ఇచ్చి, లేకపోతే 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకో, నువ్వు ఇంజనీరు కాలేవు. డిగ్రీ ఉంది కదా. అందువల్ల ఏమైంది, ఇప్పుడు నువ్వు విద్యుత్ చేర్చుకుంటే నౌకరు అవుతున్నావు. పెద్ద నౌకరా చిన్న నౌకరా అది వేరే విషయం. నీకు విద్య వచ్చాక ఏం కావాలి అంటే సర్వీస్ కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం లేకపోతే నీ చదువు అంతా. అంచేత నేటి విద్యా విధానము అడుక్కు తినేటటువంటి చదువులు అని అర్థమవుతే చాలు. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. అడుక్కు తినే చదువులను నేను ఎందుకు అంటున్నానంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి నెలకి 70 లక్షలు ఇవ్వచ్చు, లేకపోతే నెలకి 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. కానీ వాడు ఎప్పుడైతే నువ్వు వద్దు అన్నాడో నీ 1 కోటి రూపాయలు గాన్. నీకు ఎవడైతే ఉద్యోగం ఇస్తున్నాడో వాడు కనుక నాకు నువ్వు అక్కర్లేదు అంటే నీ చదువు ఏమవుతుంది, గంగలో దిగింది. అంచేత ఈనాటి తల్లిదండ్రులకి ముందు కొంచెం తెలివితేటలు రావాలి. ఏంటి తెలివితేటలు రావాలంటే, ఈ విద్యా వ్యవస్థలో మీ పిల్లలకు వచ్చేటటువంటి మార్కులు అడుక్కు తినే మార్కులు. అంటే ఏంటంటే, మార్కులు ఎక్కువ వస్తున్న కొద్దీ కూడా వాడు అడుక్కు తినడానికి అర్హుడవుతున్నాడు అన్నది మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే అర్థం అవుతేనే నేను పెట్టేటటువంటి ఈ క్లాసులు మీకు అర్థం అవుతాయి. ఇంకేత వాడికి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, 1 కోటి రూపాయలు వస్తున్నాయి కాదు, మీరు చూడాల్సింది. ఎప్పుడు వస్తున్నాయి వాడికి? ఎవడైనా ఒకడు నీ మీద దయ తెలిసి ఉద్యోగం ఇస్తే, ఉద్యోగం ఇవ్వకపోతే మాస్టర్ అని మళ్ళా మాస్టర్ దగ్గర రావాల్సింది. అంచేత ఉద్యోగం ఇచ్చేది వాడా మాస్టర్ అన్నది కూడా నాకు ఇప్పుడు అర్థం అవటం మానేస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఇంచేత విద్యాలయాలు మొదట దేవాలయాలుగా ఉండేవి, దేవాలయాలు మెల్లిగా విద్యాలయాలుగా మారాయి. విద్యాలయాలు మెల్లిగా విద్యను అమ్ముకోవటానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ విద్యని అమ్ముకోలేవు అన్నది అర్థం అవటం లేదు. చాలా మందికి అర్థం కాని ఏంటి అంటే, డిగ్రీ ఉంటే ఏం లాభం లేదు, మీకు దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి. అమెరికాలో ఆ మార్పు వచ్చేసింది, అందుకే అది కోట్లు ఇవ్వగలుగుతున్నాయి. సంపన్నమైనటువంటి దేశం ఇవ్వగలుగుతుంది. అక్కడ డిగ్రీలు ఎవరు అడగడు, నువ్వు ఈ పని చేయగలవా చేయలేవా, చేయగలిగితే చేయి, నువ్వు చేస్తూ ఉంటే నీ ఉద్యోగం ఉంటుంది, నువ్వు చేయలేకపోతే నువ్వు ఎంత పెద్ద డిగ్రీ తీసి చూడండి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అన్నవాడు వినడు. ఇక మొట్టమొదట విద్యని అమ్ముకుంటున్నాము అన్నది అర్థమవుతుందా అందరికీ? విద్యని అమ్ముకోలేము అని మీకు అందరికీ అర్థమవుతుందా? విద్యను అమ్ముకోలేవు, కాగిత ముక్కని అమ్ముకుంటున్నావు. ఫలానా వాడు ఫలానా యూనివర్సిటీ నుంచి ఫలానా డిగ్రీ పొందాడు అని కాగిత ముక్క నువ్వు కొనుక్కోగలవు.
తన జ్ఞానాన్ని ఖచ్చితంగా కొనుక్కోలేవు. అసంభవం, మీకు ఆ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వలేడు. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదివరకు ఋషులకి ఎక్కడి నుంచి వచ్చిందో, సైంటిస్టులకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే పొందాలి. జ్ఞానము అన్న విద్య అన్న ఒకటే కదా. సైంటిస్టుకి న్యూటన్కి న్యూటన్స్ లాస్ ఏ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు చెప్పండి? ఎవరైనా ఇందులో సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేతులు ఎక్కడ వెళ్తారు? ఒకళ్ళు ఇద్దరు. న్యూటన్కి న్యూటన్స్ లాస్ ఏ యూనివర్సిటీ వాళ్ళు నేర్పారు? యూనివర్సిటీలో నేర్పలేదా? ఐన్స్టీన్కి అంతే కదా. నీల్స్ బోర్కి నువ్వు చదివే సైన్స్ వాళ్ళు ఏ పుస్తకాల్లోనూ చదువుకోలేదు. అది అర్థమవుతుందా? మరి ఎక్కడ చదివారు వాళ్ళు? నువ్వేమో స్కూల్లో చదువుకుంటున్నావు, సరే వాడికి ఎవరు చెప్పాడు అది? మీకు అర్థమవుతుందా? చదువు స్కూల్లో నేర్పలేవు. స్కూల్లో చదువు నేర్చుకుంటే ఇవి ఇలాగే ఉంటాం. చదువు చాలా చదువుతారు, వాళ్ళ వ్యవహారాలు కానీ వాళ్ళ మాట తీరు కానీ చూస్తే మనకి నవ్వు వస్తుంది. నాలాంటి వాడికి అయితే జాలి కూడా వస్తుంది వాళ్ళ మీద, ఏంటి వీళ్ళు చదివామంటారు. అంచేత నిజమైనటువంటి విద్య స్కూల్లో నేర్చుకోలేము అన్నది అర్థమైపోయింది కదా అమ్మయ్యా. అంతవరకు అర్థమైపోతే చాలు. అంచేత స్కూల్ విద్య మీద వ్యామోహము, స్కూల్ విద్యలో ఉండేటటువంటి మార్కుల మీద వ్యామోహము పిచ్చి. కానీ సబ్జెక్టు రావాలి. సబ్జెక్టు వేరు, మార్కులు వేరు. మార్కులు ఏంటి అంటే ఆ రోజు నువ్వు పరీక్షలు చదువుకున్నది వస్తే మార్కులు వస్తాయి. ఆ రోజు అన్ఫార్చునేట్గా నువ్వు పొద్దున్నీ రంగనాయకులు కానీ మణికుమారి చెప్పినటువంటి క్వశ్చన్స్ నేను అడగలేదు అనుకోండి కదా. ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పుంటే వినబాకండి, నేను వాళ్ళు చెప్పిన ఖచ్చితంగా అడగను. పాయింట్ అర్థమైందా? అది కాదు విద్య అంటే. విద్య అంటే ఏంటి అంటే అసలు జీవించటం ఎలా అన్నది నేర్చుకోండి ముందు. అది నేర్చుకోండి విద్య, నిజమైనటువంటి విద్య అది. మీకు బతకటం చేత కావటమే. ఏదైనా జరిగింది అంటే కళ్ళ ముందు ముందు నీళ్ళు వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకా ఒళ్ళు మండితే ఆత్మహత్య చేసేసుకుంటారు. ఇవాళ పొద్దున్నే నేను చూస్తున్నాను పేపర్, 3 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇంటర్మీడియట్ లో మార్కులు రాలేదని వాళ్ళు 3 పిల్లలు ఆత్మహత్య చేసేస్తున్నారు. దానికి కారణం తల్లిదండ్రులే, వీటిలో వాళ్ళు ఏం కాదు. అది మీరు అర్థం చేసుకోండి. మీ పిల్లలు చౌడ దమ్మలు అవ్వడానికి, మీ పిల్లలు ప్రపంచాన్ని ఎదుర్కోలేకుండా తయారు చేసే బాధ్యత మీది. వీధిలో వాళ్ళు ఏమన్నా పిల్లలు బాధపడరు, తల్లిదండ్రులు ఏమన్నా బాధపడతారు, అది మీకు తెలియదు. ఒకసారి అది మీకు తెలియదు. కానీ మీకో పిచ్చివాళ్ళు మార్కులు వచ్చాయా లేవా? సరే మార్కులు వస్తే ఏం చేస్తాడు? నాలుగు తీసుకొస్తాడు. ఏం చేసుకుంటాడు ఆ మార్కులు? జీవించటం రానట్టు. అంచేత జీవించటం ఎలా అంటే శ్రమ లేకుండా హాయిగా ఉండటం. శ్రమ లేకుండా ఉండటాన్ని ఆశ్రమము అంటాం. అంటే ఆశ్రమంలో మీరు నేర్చుకోవలసినటువంటి జీవిత విధానం ఏంటంటే ఏ సమస్య వచ్చినా కూడా ఎలా జీవించాలి? హాయిగా జీవించాలి, శ్రమ లేకుండా జీవించాలి. ఆ జీవిత విధానం నేర్చుకుంటే చాలా ఇష్టంగానే మాస్టర్ మీరు చాలా ప్రయత్నిస్తున్నాము, ప్రమోషన్ రావటం లేదు, ఒక్కసారి మీరు చెయ్యి ఇలా పెట్టేయండి. నేను చెయ్యి ఇలా పెట్టేస్తే నీకు ప్రమోషన్ వస్తే, ప్రమోషన్ వస్తే రావచ్చు, రాదని తప్పని నేను అంటనే, కానీ దాన్ని నువ్వు తట్టుకోలేవు. ప్రమోషన్ కావాలనుకుంటావు తప్ప నీకు ఎందుకు రాలేదు నీకు అర్థమవటమే. నీకు నిజంగా ప్రమోషన్ అక్కర్లే, ఎందుకంటే ఆ శ్రమ నువ్వు తట్టుకోలేవు. మాకు తెలుసు మా కాలేజీలోనే ఎవడో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అవడానికి ఇష్టపడేవాడు కాదు, కానీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ జీతం కావాలి. మరి ఆ మూర్ఖత్వానికి జవాబు, మీకు జీతం కావాలంటే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత ఉంది అంచేత జీవించేటటువంటి కళలో మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే బాధ్యత తీసుకునుట. సరే ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను నేను, ఈ బ్యాక్గ్రౌండ్ వస్తూ మీరు జవాబు ఇవ్వాలి. కానీ దాని తర్వాత మళ్ళా ఓ లెక్చర్ ఇస్తాను. ఇంకా మొట్టమొదటి ఏంటి, బాధ్యత తీసుకొనుట. ఈ బాధ్యత ఎవడు నీకు ఇవ్వడు, నీకు ఇస్తే నువ్వు అడుక్కునేవాడి, నువ్వు ఉద్యోగస్తుడివి, నువ్వు సర్వెంట్వి, జీతగాడివి, ఎవడైనా సరే ఎన్ని కోట్లు నీకు ఇవ్వబడుతున్నా నువ్వు ఈ పని చెయ్యి అని ఎవడైనా చెప్తే చేస్తావు, చెప్పకపోతే సో ఇవారి సర్వెంట్, సర్వెంట్ పనులు వదిలేద్దాం. అంతేత బాధ్యత నీకు ఎలా వస్తుంది, నీ అంతట మీరు బాధ్యత స్వీకరించగలిగితే. నీ అంతట మీరు బాధ్యత స్వీకరించగలిగేటటువంటి వ్యక్తులను దేవతలు అంటాం. అది ప్రాణం ఉన్నదైనా సరే, ప్రాణము లేనిదైనా సరే, నేను నిరంతరము నా ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకి నీళ్లను ఇస్తాను అని ప్రాణము లేనటువంటి ఏది అనుకుంటుంది, నది. నది ఏమంటుంది, నువ్వు నా దగ్గర ఉంటే చాలు, నీకు నీకు నీళ్ళు ఇస్తూనే ఉంటాను. ఇంకా మురికి ఆ నీళ్లలో నువ్వేం కలుపుతావో నీ కర్మ. గంగానదిని కూడా తగలటగలిగేటటువంటి వ్యక్తులుగా మనం మారిపోయాం. కానీ గంగానది అప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వటం ఆపిందా, ఆపుతుందా, కోపం వచ్చింది నాకు అందా. చేత దేవతలు ఎవరు, బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రకృతిలో నిరంతరము ఆ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. ప్రాణము లేనటువంటి ఓ విత్తనం, ఓ మామిడి చెంక ఏమంటుంది, నువ్వు నాకు కాస్త నీళ్లు పోస్తే చుట్టుపక్కల కలు మొక్కలు రానివ్వకుండా నువ్వు కాస్త చూసుకుంటే చాలు, నేనేం చేస్తాను నీకు, నువ్వు దాని మీద పిచ్చి గీతలు గీయి, దాని మీద ఎక్కువ, దాని మొక్కలు తెంపు, ఏమంటే కొమ్మలు తెంపు, నువ్వు ఏదైనా చేసుకో, దాన్ని ప్రాణం ఉంచేంత వరకు అంటే దాని వేళ్ళు నువ్వు తీసేయకుండా ఉంటే అదేం చేస్తుంది, నువ్వు దాన్ని ముద్దు పెట్టుకోక్కర్లేదు, దానికి కృతజ్ఞత సూచించక్కర్లేదు, దానికి ఆరుతులు ఇవ్వక్కర్లేదు, దానికి పూజలు చేయక్కర్లేదు. అంటే బాధ్యత అంటే అది ఎదుట వాళ్ళు గుర్తించారా లేదా, నేను ఇంత చేశాను అంటే అది బిజినెస్ అవుతుంది. బిజినెస్ దేవత్వ లక్షణం కాదు, తప్పని నేను అంటలే. మనకి తగిన దేవత ఒకడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు ఇవ్వలేదు అనుకో అంటాడు, సత్యనట్టు ఇచ్చుకుంటావు. మీరు ఆయనకి నేర్పారు, మనం నేర్పాం ఆయనకి, నా లక్షణం అయ్యా బాబు నా అంతటి నేను ఇవ్వను, అంటే నువ్వు పిండి లాక్కో, నన్ను కొట్టి లాక్కో అని ఆయన నేర్చుకుంటున్నాడు, బాగానే నేర్చుకున్నాడు. వెరీ సక్సెస్ఫుల్ గా మనం లక్షణాలు నేర్చుకుని వెరీ రిచ్ గాడ్ అయిపోయాడు. కానీ ఆయన దేవత్వం ఏం పోలే. నేను చాలాసార్లు ఈ మధ్య వెళ్తున్నప్పుడు నేను గర్భగుడికి వెళ్ళి నిన్ను చూడనయ్యా బాబు అంటే పాపం ఆయన బయటకు వచ్చి కనిపిస్తాడు. నాకు డౌట్ వస్తూ ఉంటుంది అనమాట, అసలు ఆయన దేవత్వం మర్చిపోయాడేమో అని. ఏమీ మర్చిపోలేదు, కానీ మన లక్షణాలు బట్టి ఆయన ఎలా ప్రవర్తించవలసి వస్తుంది. అలాంటి ఇంకొక దేవత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి సిద్ధిస్తాయి వెంకటేశ్వర స్వామికి పోటీగా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లోపల భయపడుతున్నాడేమో అని నాకు డౌట్. ఎవరి దేవాలయాలు ఎక్కువ అవుతున్నాయి, సాయి దేవాలయాలు ఎక్కువ అవుతున్నాయా, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కువ అవుతున్నాయా, ఇద్దరు డబ్బులు లాక్కోవటంలో ఎక్కువ అయితే. ఇంకంటే మీరు కృతజ్ఞత చూపించటం చేత కాదుగా, కృతజ్ఞతే కనుక మనం స్పష్టంగా ఖచ్చితంగా చూపించగలిగితే అసలు ఈ దక్షిణలు అనేటటువంటిది పాపం సిద్ధేశాయిను వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని మొక్కుబడి అంటాం. సిద్ధేశాయి దక్షిణ అంచేత ఎప్పుడైతే నువ్వు బాధ్యత తీసుకుంటావో ఈ దక్షిణల గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఇంచేత నువ్వు బాధ్యత తీసుకుని పిచ్చివాడేలాగా నీ బాధ్యతను నిర్వర్తించుకుంటూ పోతే మొత్తం ప్రపంచంలో ఉన్న చెత్తంతా గంగా నదిలో పడుతుంది.
ఒక్కసారి ఆవిడ ఆగిపోతే ఆ బెల్ట్ బెల్ట్ ఉన్నవాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఒక్కసారి గంగా ప్రవాహం ఆగిపోయింది అనుకోండి, మీరు ఇవాళ ఆ పక్కన ఉన్న ఫ్యాక్టరీస్ మూతపడితే పక్కన ఉన్న విలేజెస్ వాళ్ళకి మంచినీళ్ళు ఉండదు. ఓవర్ నైట్ వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి గవర్నమెంటల్ ఫెసిలిటీస్ లేరు. మాత్రం అందరూ చదువుతారు. అంచేత ఈ బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఇంకొక లక్షణం ఉండాలి, కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం. నా బాధ్యత సరే, కానీ బాధ్యత నేను తీసుకున్నాక నేను పిచ్చివాళ్ళగా నా బాధ్యతను మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ నేను నా బాధ్యతని ఆపాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంకొక మొట్టమొదటి ఏంటి, బాధ్యత నియంతకును స్వీకరించాలి. తల్లిదండ్రులు పిల్లల బాధ్యత వాళ్ళే స్వీకరిస్తారు. ఇంకా అమెరికాలో లాగా ఇక్కడ నేను ఎందుకు నీకు ఇవ్వాలి అనేటటువంటి ప్రశ్న ఏ తల్లిదండ్రులు ఎదురు తిరిగి మాట్లాడినా పిల్లలు అవుతారు, పిల్లలకి తెలియదు కదా. మీరు అనుకుంటున్నారు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండి మోహం ఉండి చేసుకున్నారని కాదు. సహజంగా భారతీయ జీవిత విధానంలో బాధ్యత అనేది చాలా ప్రముఖమైనది కదా. ఆ బాధ్యత కోసం చేస్తున్నాం పిల్లలకి, కానీ పిల్లలు అవగాహన చేసుకునే గట్లు మనం ప్రవర్తించటం లేదు. అంటే మనం చేసేటటువంటి బాధ్యత ఇంగిత జ్ఞానంతో కూడినటువంటి బాధ్యత అయితే ఆటోమేటిక్గా పిల్లలు లైన్లో పడిపోతారు. తప్పు ఇద్దరిది ఉంది, పిల్లలది ఉంది, పెద్దలది ఉంది. ఇంకొక మొట్టమొదటి దేవత్వ లక్షణం ఏమని చెప్పాను నేను, బాధ్యత. ఆ బాధ్యత నువ్వు స్వీకరించాలి. ఇంకోడెవడో ఉద్యోగం కోసం ఇచ్చిన దాన్ని మనం ఎలా ప్రవర్తిస్తామో చూస్తున్నాం కదా. ఉద్యోగం చేస్తున్నప్పుడు టైం అయిందా లేదా అని చూసుకుంటాం. ఓనరు టైం చూసుకోడేవాడు, పని జరిగిందా లేదా చూసుకుంటాడు. రెండోది ఏంటి, బాధ్యత నువ్వు తీసుకో, కానీ దాంతోపాటు నీకేముండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. బాధ్యత ఇంగిత జ్ఞానము ఉన్నాక మీలో కొంచెం ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే బాధ్యతలు నిర్వర్తించలేవు. ఇంగిత జ్ఞానంతో నువ్వు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు సమాజము హర్షించకపోవచ్చు. అప్పుడు నీకేం కావాలి, ధైర్యం కావాలి. వీటన్నిటితో పాటు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఓర్పు కావాలి. నువ్వు అనుకున్నది సాధించడానికి ఓర్పు కావాలి. ఈ నాలుగు లక్షణాలు నేర్పబడేటటువంటి స్థలము ఆశ్రమం. అది మనం నేర్చుకోబోతున్నాం. ఇది ఏ వ్యక్తికైనా ఉపయోగపడుతుంది. ఇంకేత తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా మన లాంటి ఆశ్రమాలు దొరుకుతున్న చోటికి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా ఆనందదాయకంగా ఉండి తీరుతుంది. ఇంకంటే బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది, ఇంగిత జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది, వచ్చిన పరిస్థితుల్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మీకు ఓర్పు కావాలి. ఈ నాలుగు లక్షణాలలో శివుడిలో ఈ నాలుగు లక్షణాలు ఎక్కడ ఉన్నాయో నాకు చెప్పగలరా, ఎవరైనా చెప్పండి. ముందు చేతులు ఎత్తండి. శివుడిలో బాధ్యత తీసుకునే గుణము ఉన్నది ఉన్నది అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తలేదు, చేసి సార్ చేతులు ఎత్తే ఉంటుంది, పెడుతుంది. శివుడికి బాధ్యత తీసుకునే లక్షణము ఉన్నది. ఎవరు చెప్తారు, మీరు చెప్పండి ఎలాగో. ఒక ఉదాహరణ ఏంటి, గంగా రైట్ ఆలాహల్ మీరు కూర్చొని చెప్పండి. బాధ్యత తీసుకున్నాడు, వీళ్ళు చెప్పిందే నువ్వు చెప్పచ్చు, ఏమి తప్పలేదు, దానికి నేను ఒప్పుకుంటున్నాను. హలాహలం బాధ్యతగా తీసుకున్నాడు, చచ్చిపోతానని తెలిసిన కావలేదు ఆయన అదృష్టం అది. దాని తర్వాత శివు జటాజూటాన్ని గంగని తిప్పుకున్నాడు, కొంపలు అంటుకుపోతాయి, అంత నెత్తి మీద పడితే నీ తల చిల్లు పడిపోవచ్చు, పృథ్వే చేసుకోలేదు అన్నా ఒప్పుకున్నాడు కదా. ఆయన ఎవరు బలవంతం పెట్టలేదు, ఆయన అంతటా ఆయన దాన్ని నిర్ణయం తీసుకున్నాడు. గంగ నాయకులు అదేనా, మీ ఆన్సర్ కూడా ఆ రెండేనా,
నేను బాధ్యత గురించి అడిగాను. బాధ్యత తీసుకునే లక్షణం చూడలో ఉందా లేదా కదా. బాధ్యత తీసుకున్నది ఉదాహరణ చెప్పండి. రెండు ఓకే, గర్ల కంఠుడు, గంధనీరు. ఇంకా ఇంకా ఏమైనా బాధ్యత తీసుకున్నాడా? ఈ రెండింటికి మేము ఒప్పుకుంటామని చేతులెత్తే వాళ్ళు ఎంతమంది? ఇది ఒప్పుకుంటాం మేము, శివుడు బాధ్యత తీసుకున్నాడు అనేవాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటావా? తెలుసు, నువ్వమ్మా ఒప్పుకోవా? ఒప్పుకోవా? మరెత్తు నువ్వమ్మా, నువ్వయ్యా, నువ్వు ఒప్పుకోవా? అర్థం లేదా? ముందు చేతులు ఎత్తిన వాళ్ళకి రెండు టిక్కులు పెట్టమ్మా, చీరలలో రెండు టిక్కులు పెట్టు. తర్వాత చేతులు ఎత్తిన వాళ్ళకి ఒక టిక్కు పెట్టు. ముందు ఎత్తిన వాడి పేర్లు నాకు తెలుసులే, ధనేష్. ముందు చేతులు ఎత్తిన వాళ్ళు చూసుకో, వాళ్ళు చేతులు ఎత్తారో లేదో నేను ఎత్తారా? అయిపోతే ఏం చేయలేం కదా. అంటే మొట్టమొదటి లక్షణము శివతత్వంలో బాధ్యత తీసుకో. అది ఎంత భయంకరమైందైనా, ఎంత కష్ట సాధ్యమైందైనా అది మనం నేర్చుకోవాలి. ఇంతే తప్ప నేను చూడబడుతుంది అని చెప్పి నాకు అది చేస్తే ఇది చేస్తే నువ్వు అడగటం కాదు. మొట్టమొదటి శివతత్వంలో మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే బాధ్యత. ఏ లెవెల్ బాధ్యత ఆయన తీసుకున్నాడు? గంగా నది భూమి దిగించే బాధ్యత. హలాహలం మధిస్తూ ఉంటే ప్రపంచం అంతా చనిపోతుంది అంటే దాన్ని ఆపేడు, బాధ్యత తీసుకుని అప్పుడు ఎవరు అడగలే, చాలా మంది పారిపోయారు. అంటే శివతత్వంలో మొదటి లక్షణం ఇది, నేను చేసే బాధ్యత తీసుకున్నాను. కానీ శివుడికి ఇంగిత జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు, దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? వాళ్ళ చేతులు ఇచ్చిన వాళ్ళని పేరు రాశాము, ఇందు రాస్తే శనమ చెప్పాను. శివుడికి బుద్ధి లేదు అవుతారేంటి, ఇంకిత జ్ఞానం లేదు. ఎందుకు లేదయ్యా? అదే కదా, అది ప్రమాదం. మరి అంతే, ఇందాక నేను చెప్తే ఇంగిత జ్ఞానం కూడా ఉండాలండి. ఒకసారి వన్ నెంబర్ నేను అడిగిన ప్రశ్నకి మీకు కావాలి చెప్పండి. నువ్వు టీచర్ అయినప్పుడు నువ్వు చెప్పుకోవాలి. ఆయనకి బుద్ధి ఏం లేదు, మళ్ళా విష్ణు వచ్చి పాపం ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరే, ఇది మీరందరూ ఒప్పుకుంటారుగా పాపం ఆయన బుద్ధి లేదని ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు వేసేయండి, ఆయనకే మార్కులకు వస్తాయి. వేసే ఇంకొట్టిక్కు పెట్టుతారా? ఎందుకు ఒప్పుకోయా? కూర్చుని చెప్పమ్మా, ఎందుకు ఒప్పుకో? నువ్వు చెప్పవయ్యా, శివుడికి జ్ఞానం ఉన్నది అని ఒక్క ప్రూఫ్ ఇస్తాడు. నువ్వు ఇస్తా అంటే జ్ఞానం ఉందనా లేదనా? ఉందంటావు మీ శివుడు నేనే కాదను, కానీ మా శివుడికి బుర్రలేదు. అందుకే మీరందరూ కూడా ఆయన వెంటబడ్డారు. భోలా శంకరుడు, వాడు బుద్ధి లేదు, వాడు పేరే భోలా అంటేనే అర్థమైపోయింది కదా బుద్ధి లేదు కాదా. మళ్ళా బొమ్మ అని ఆడుస్తారు భోలా శంకరుడు, పాపం ఆయన అయితే అయిపోయి చెప్తాడు మీకు. ఇట్లా ఇస్తూ ఉన్నాడు, కానీ ఎంత విన్నా ఆయనకి బుర్ర లేదు, మళ్ళా మరణించేటప్పుడు రైట్ అంటాడు. అందుకని ఇన్ని దేవతలు కావాల్సి ఒక దేవత దగ్గర మీకు అన్ని లక్షణాలు ఉండవు. ఎలక్ట్రిసిటీ దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంటుంది, లైట్ దగ్గర లైట్ ఉంటుంది. కానీ ఎలక్ట్రిసిటీ వల్ల లైట్ వస్తుంది అన్నా లైట్ కావాలిగా వేరుగా. సరే అంటే శివతత్వంలో మొట్టమొదట మనం ఏం చేస్తున్నాం, శివుడికి బాధ్యత తీసుకునేటటువంటి గుణవంతి కనుక మనమందరము కూడా మనంతట మనం కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఆ బాధ్యతలే ఈ ఆశ్రమం డెవలప్ చేసే యాక్టివిటీస్ కానీ ఇతరులకి సహాయపడేటువంటి కార్యక్రమాలు కానీ మీరు ఏ పని చేస్తున్నా మీ అంతటా మీరు ఎవరూ బలవంతం పెట్టకుండా మీకు అది మంచిది అనిపించి చేసేవన్నీ కూడా శివతత్వములే. శివతత్వములే అంటే ఏంటి అర్థం? మంచి అర్థమేమి కదా. శివుడికి ధైర్యం చాలా ఉన్నది. ఇందాక నేను చెప్పాను కదా, బాధ్యత తీసుకున్నాక దాన్ని భరించాలి. ధైర్యం చాలా ఉన్నది అని ఎలా నిరూపిస్తారు మీరు? ధైర్యంగా చేశాడు, వరణించాడు అంటే అది జ్ఞానం కాదు, ధైర్యం ఉందని అర్థం అనమాట. అర్ధరాత్రి శ్మశానంలో తిరుగుతాడు, విషయాన్ని కూడా అమృతంలాగా ధైర్యం ఉంది పాప. భూతగణాలని అదుపులో ఉంచుకుంటాడు. భూతాన్ని అదుపులో ఉంచుకోవాలంటే దమ్ము కావాలి కదా. అది పెద్ద ధైర్యం, ఇది అసలైన పాయింట్. అది ఇది మాకు తట్టలే, కరెక్ట్ కదా, పాయింట్ బాగుంది. పక్కన పార్వతి అంటే అక్కడ నువ్వు పార్వతి అని కాదు, శక్తి అని ఇక్కడ. అది అక్కడ పార్వతి, మీరు మనుషుల్లాగా ఆలోచించకండి. చాలా మంది మనుషులకి ఆ ధైర్యం ఉంటుంది ఈ మధ్య. కానీ అక్కడ తను చెప్పింది ఏంటి అంటే, పార్వతీదేవి మహాశక్తి కదా, శక్తి స్వరూపిణి కదా. అంత శక్తి స్వరూపిణి ఉన్నా కూడా ఇతరులకు హెల్ప్ చేయటానికి, గంగని దింపటానికి ప్రయత్నిస్తాయి. అంతేప్ప గంగని భార్య గాను పార్వతి గాను మన భార్యాభర్తలు సంబంధం ఏం లేదు అక్కడ. ఇదే పవర్, ఒక నదిని దింపుతున్నాడు. సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఆయన బుర్రబడలైపోతుంది జాగ్రత్త, అయినా సరే చేశాడు ఒప్పుకున్నానమ్మా. ఎక్స్ట్రా పాయింట్ టిక్కులు పెట్టండి వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వాళ్ళని. నెంబర్ అందరి పేర్లు కరెక్ట్ అని వస్తున్నారు. అది తను చెప్పింది ఒకటి 31. ఇంకా ఓకే, కానీ శంకరాచార్య వారు మాత్రం ఓ విచిత్రమైనటువంటి శ్లోకం రాశారు. సౌందర్యలేదు, నువ్వు చూస్తే శ్మశానంలో తిరుగుతూ ఉంటావు, నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే భూతాలు, ఒంటికి ఏం రాసుకుంటున్నావు అంటే చితాభస్మ లేకు, పోనీ నువ్వు తిండి ఎలాంటివి తింటున్నావు, తాగుడు ఎలాంటివి తాగుతున్నావు అంటే హలాహలం లాంటివి తాగుతున్నావు, ఇది నీ పరిస్థితి అయ్యా. ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా నిన్ను ఎందుకు జగదీశైక పదవి, నిన్ను జగదీశ్వరుడు ఎందుకు అంటాడు అంటే, నిన్ను పెళ్లి చేసుకున్నాడు కనుక, పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు కనుక ఇన్ని పిచ్చి లక్షణాలు ఉన్నా కూడా ఆయన ఏమంటున్నాం మనం? కవి యొక్క చమత్కారము కావచ్చు, అది ఫ్యాక్ట్ కావచ్చు. చేత ధైర్యం ఉంది శివుడికి, బాధ్యత తీసుకునేటటువంటి గుణం ఉంది, సంగీత జ్ఞానమే అప్పుడప్పుడు తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి ఉండాలి? ఓర్పో. సరే ధైర్యం ఓర్పు ఒకదాన్ని ఒకటి కలిసింది. సరే ఇది శివుడి యొక్క లక్షణాలు మనం మాట్లాడుకున్న తర్వాత మన ఆశ్రమంలో దీని గురించి మనం ఏం చేయబోతున్నాం? ఈ లక్షణాలు మనలో క్రోధి చేసుకోవటానికి మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఈ ఆశ్రమంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ లక్షణాన్ని ఇలా పెంపొందించి మీకు ఆ దిశలో మీరు వెళ్ళేటట్టు చేస్తున్నాయా, లేకపోతే ఉన్న పని కూడా మానుకుని ఆయనే చూసుకుంటాడే నాకు ఎందుకు పోవాలా అని నీ బాధ్యత కూడా ఆయన ఎట్టు మీద పడేయటం అలవాటు చేసుకుంటున్నారా? మీ కార్యక్రమాలు అవి ఎలా రూపొందించుకుంటున్నారు చెప్తారా? కూర్చొని చెప్పు. మరి శివోపాసన నేర్పడానికి ఒక స్టాండర్డ్ బుక్ ఉండాలి కదా మన దగ్గర. ఏం బుక్ పెట్టుకున్నారు? మనం ఎప్పుడు కూడా పురాణాన్ని ఆధారంగా చేసుకోండి. పురాణానికి మించింది ఏమీ లేదు కనుక శివ పురాణాన్ని ఆధారంగా చేసుకోండి. ఇంకా ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ఈ శివపురాణము వాటిలో చాలా ముఖ్యంగా మీరు నేర్పవలసింది ఏంటి అంటే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రము, ఓం రామ్ రామాయ నమః అనేటటువంటి మంత్రము. మనకి మంత్ర విజ్ఞానం తెలియకపోవటం వల్ల దీనిని శివుడితోనూ రాముడితోనూ కృష్ణుడితోనూ కలుపుతున్నాము, అది తప్పు. సరే మీరు బుర్రలో చాలా జాగ్రత్తగా పెట్టుకుని అవగాహన చేసుకోండి. ఈ మంత్రాలకి దేవతలకి సంబంధం లేదు. అంటే ఏ దేవతలకి? మీరు మనుష్య రూపం ఇచ్చినటువంటి దేవతలకి. మనుష్య రూపం ఇచ్చినటువంటి దేవతలు అంటే శివుడికి జటాజూటం ఉండదు, అర్ధ భాగంలో పార్వతి ఉండదు, నందీశ్వరుడు వాహనంగా ఉండడు. ఇది మనం కొన్ని లక్షణాలు గుర్తు చేసుకోవటానికి పెట్టుకున్నటువంటి సంకేతాలు. అర్థమవుతుందా ఇది? కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ సంకేతాలకి అనుగుణ్యంగా మీరు జీవించడం నేర్చుకోవాలి. గాడిద చాకరి చేస్తున్నావురా అంటాం మనం ఎవరినైనా. ఎవరినంటాం? గాడిదనంటాం. మరి మనిషిని అంటే ఎవరినంటున్నాం? మరి అక్కడ ఏ పనిని? పని చాలా ఎక్కువగా చేస్తూ ఆ పనికి వాడికి లాభం పొందకపోతే గాడిద చాకరి. అంటే ఇక్కడ గాడిద అనేటటువంటిది వాడి లక్షణము కాదు, గాడిదకి ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. కానీ వాడిని గాడిద చాకరి అని ఎందుకు అంటున్నాం? వాడు చేస్తున్నటువంటి పని ఆ జంతువు చేసే పనికి పోలి ఉంది. ఉదాహరణ అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ మనం చూపించేటటువంటి ఆ రూపాలు దేవతలకి రూపాలు ఏమి ఉండవు. అశరీరధారులు అని చెప్తూ ఉంటే వాడి శరీరాలు ఏమి ఉంటాయి? అంచేత ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు మామూలుగా ఎలా మంత్ర జపం చేస్తున్నారో చేసుకోండి. మంత్ర జపం కాదంటే ఈ మంత్రాలు ఆ దేవతలు ఆవిర్భవించక ముందు వచ్చేసేవి అర్థం చేసుకోండి. అంటే ఓం నమ శివాయ అనేటటువంటి వాక్ శివతత్వాన్ని నీ వైపు ఆకర్షిస్తుంది, శివుణ్ణి కాదు. తేడా అర్థమైందా? శివతత్వము వేరు, శివుడు వేరు. న్యూటన్స్ లా ఖండతా పడతాం సైన్స్లో. న్యూటన్ రాడు, వస్తాడా? న్యూటన్ వస్తే చాలా ఇబ్బంది మనకి కదా. మేము న్యూటన్స్ లా చదువుతున్నప్పుడు న్యూటన్ వచ్చేసి, డాల్టన్స్ లా చదువుతున్నప్పుడు డాల్టన్ వచ్చేసి, ఐన్స్టైన్స్ లా చెప్పినప్పుడు ఐన్స్టైన్ వచ్చేసి, పుస్తకాల్లో ఉన్న సైంటిస్టులు అందరూ మీ ఇంట్లో వచ్చేసారనుకోండి. మీకు అంత ఇబ్బంది, మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. మరి ఆ లాజ్ చదువుతున్నప్పుడు ఎవరు వస్తారు? ఆ నియమాలు మీ బుర్రలో ఉంటాయి. ఆ నియమానుసారంగా మీరు పని చెయ్యాలి. ప్రస్తుతం మీరు ఆ నియమానుసారంగా పని చేయటాన్ని కన్నటా పట్టేసి పరీక్ష రాసేస్తున్నారు, వాళ్ళు మీకు కాగితం ముఖ్యం చేస్తున్నారు. కానీ న్యూటన్స్ లా ప్రకారం నువ్వు నీ నిత్య జీవితంలో ఏదైనా పని చేసి చూపించు అన్నావు అనుకోండి,
ఆ పాఠం చెప్పిన లెక్చరరే చేయలేదు. కానీ ఇక్కడ శివతత్వం అనేటటువంటి శక్తికి అనుగుణంగా మీ జీవితాలు మారాలి. దాన్ని శివుడి యొక్క సాక్షాత్కారం అంటాం. అర్థం కదా? అంచేత మొట్టమొదటి నియమం మీరు రాసుకోండి, మన ఆశ్రమంలో 500,000 ఓం నమ శివాయ మంత్ర జపము ప్రతి నెల జరుగుతూ ఉండాలి. ప్రతి నెల ఎంత మంత్ర జపం జరగాలి? దానికి షార్ట్ కట్ ఏంటి అంటే 500,000 మందిని మీరు ఇన్వాల్వ్ చేసి ఒక్కసారి అనిస్తే అందరూ కలిసి 500,000 అయిపోతుంది. మరి అది మీ ఇష్టం, మీరు ఎంతమందితో కలిసి చేస్తారు. కానీ ప్రతి నెల ఫస్ట్ టార్గెట్ అయితే 1,500,000 అవుతే ఇంకక్కడితో ఆకండి, ఇంకో గ్రూప్ ఇంకో గ్రూప్ ఇంకో గ్రూప్ అంటే ఏంటి, కొంతమంది కలిసి అంటే 100,000 మీరు ఒక గ్రూప్ గా ఏర్పరచుకుని భారతదేశంలో మేమంతా ఒకే టైంకి 5 చేస్తాము అంటే ఆ 100,000 ఒకే రోజు ఒకే టైంకి 5 అనుకుని చేస్తే ఎంత అయిపోతుంది? ఒకేసారిలో అయిపోతుంది. మరి ఎంతమంది 100,000 ఉన్నారా భారతదేశంలో? ఇంకా 500,000 మేమంతా కలిసి 5 చేస్తామంటే అదో 500,000. అర్థమైందా? అలా సమూహాలు ఏర్పరచుకోండి. 100,000 సమూహాలు మీరు చేసుకోలేకపోయినా 100 సమూహం ఈజీగా చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక జగత్తులో 108 కలిసి ఏ పని చేసినా అది ఆధ్యాత్మిక సమూహమే అవుతుంది. అంతేత 108 500,000 మంత్ర జపం చేయాలంటే రోజుకి ఎంత వాదం? ఒకసారి 100,000 వేసి చెప్పండి నాకు. 100,000 వేసి చేతులు ఎత్తండి నేను అడుగుతా, గబుక్కుని చెప్పేదండి. 100,000 వేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. 108 అనుకుండా 100 అంటే ఈజీ క్యాలిక్యులేషన్. ఇంజనీర్ గారు కావాలని వేసేస్తారు మరి అది మీకు. ఎంతమంది? 5 రోజుకి 100 అని అంటున్నాను. 100 రోజుకి 108 చేసుకుంటే 500 చేసుకుంటే నెలకి తక్కువ చూసుకోండి. నాకేం తెలుసు, నాకు 400,000 అవుతుంటే మీకు ఇచ్చాను చెప్పండి. అయ్యో నాకు సుమా 5,000 రోజుకి అంతే కదా. అదే కష్టం అనుకుంటే తగ్గించండి అంతే కదా. 5 చేస్తే ఇది తగ్గుతుంది. అలాగా గ్రూపులు తయారు చేస్తుంది, గ్రూపులు తయారు సరిపోతుంది. ఓకే, 1,000 రోజుకి 5 చేస్తే నెలకి 100,000 అయిపోతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది, 500,000 అయిపోతుంది. వచ్చేస్తే 1,000 గ్రూప్గా 5 చేసే వాళ్ళని మీరు చేసుకుంటే అలా తెలుసుకుంటూ పోవాలి, తగ్గించుకుంటూ రాదు. నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడేస్తుంది అంటే పూర్ణాహుతి అయిపోగానే మానవత్వ మాస్తాను అంటారు. అంటే అతి కష్టం మీద బాధపడి చేస్తారనమాట. ఎట్టాగో అట్ట ఆ తారీఖు ఉత్సాహం ఉంటే ఎందుకు మానేస్తాం? ఒక నవల్ చదవటం అయిపోయాక 2 చదువుతాం, 2 అయిపోయాక 3 చదువుతాం, ఒక మ్యాగజైన్ చదవటం అయ్యాక ఇంకో మ్యాగజైన్, ఒకళ్ళతో కబుర్లు చెప్పటం అయ్యాక వాడికి ఏదో 12 వెళ్ళిపోతే ఇంకోళ్ళతో కబుర్లు చేస్తాం, వాడు కూడా పక్కకి వెళ్ళిపోతే కదా. మరి ఇదేంటో మంత్ర జపం చేయాలి అనేసరికల్లా మీరు ఇంకా టైం చూసుకుంటారు. ఇంకా చేస్తే 5 చేయటానికి నాకు తెలిసి 5 కంటే ఎక్కువ పట్టదు. ఇంకా మొదటిది అది ఒకటి పెట్టు, 1,000 మందిరం 5 చేసేటటువంటి వాళ్ళ సమూహం. ఇక్కడ ఇది చేస్తున్నప్పుడు ఆ శివతత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మీ మనసులోకి వస్తాయి. మీరేం దాన్ని లాగక్కర్లే, స్విచ్ వేశాక అలా తాడు వేసి కరెంటుని ఇలా పీకక్కర్లే, పీకల స్విచ్ వేయగానే ఏమవుతుంది? కరెంటు వచ్చేస్తుంది కదా. అలాగే ఓం నమ శివాయ అనగానే శివతత్వం మీలోకి దిగుతుంది. ఎప్పుడు శివతత్వానికి తగిన జీవిత విధానం మీలో ఉంటే, లేకపోతే దిగదు. అది మర్చిపోతాం మనం. మంత్ర జపం ఒకటే సరిపోదు, మంత్ర జపంతో పాటు దీక్ష కాదు. దీక్ష అంటే కొన్ని నియమాలు మీరు పాటించాలి. శివపురాణంలో అక్కడ శివతత్వానికి కావలసినటువంటి నియమాలు ఇస్తారు. ఈ మధ్యకాలంలో అయితే శివ దీక్షలు కూడా మొదలెట్టారు. మన ఆశ్రమంలో అలా శివ దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకి పెద్ద ఆకర్షణీయమైనటువంటి స్థలంగా మార్చండి.
అర్థమవుతుంది కదా? ఇంకేత దానికి మీరు శ్రమ పడాల్సిందే. ఓ రెసిడెన్షియల్ కాలేజీలు ఏం చేస్తారో తెలుసా నీకు? 95 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడున్నాడో వాడి పల్లెటూరు పెడితే వాడిని బతిమాలుకుని తీసుకొచ్చుకుంటాడు. వాడికి డబ్బులు వాడు పే చేయక్కర్లే. ఎవరు పే చేస్తారు? వాడిని అక్కడే ఉంచుకుని మనం చేసేయచ్చు కదా. రెసిడెన్షియల్ కాలేజీకి ఎందుకు తీసుకురావాలి? మరి మీరు మీ ఇళ్లలోనే కూర్చుని ఉంటే పనులు ఎట్లా జరుగుతాయి? మీరు ఎక్కడికి రావాలి? మరి ఆ బుద్ధి ఇంకా రాలే. రెసిడెన్షియల్ కాలేజీ నడిపే వాళ్ళకి ఆ బుద్ధి వచ్చేసింది. ప్లస్ చేయగలిగే వాళ్ళని గంటారు. వాళ్ళు ఏం చేస్తారు? చేయగలిగే వాళ్ళు, మార్కులు బాగా వచ్చేవాళ్ళని, నువ్వు రావద్దు, నీకు ఆల్రెడీ మార్కులు వచ్చేసాయి కదా అందరూ ఏమంటారు? అంచేత శివతత్వం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఏం చేసుకోవాలి? అడుక్కోవాలా? మీరేదో పెద్ద గొప్పవాళ్ళం, మేము పీఠాధిపతులం, ఆశ్రమాధిపతులం, మా దగ్గరికి వాళ్ళు రావాలి కానీ మేము వెళ్ళామంటే వాళ్ళు రారు. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి మనుషులు వెళ్ళిపోతారు. అది గుర్తుంచుకోండి. సామర్థ్యము ఉన్నటువంటి వ్యక్తులను మనము కేంద్రంలోకి తెచ్చుకోలేకపోతే ఆశ్రమానికి విలువ లేదు. ఇందువల్ల ఈ ఆశ్రమాలు దేవత్వ విద్యను మనకి నేర్పుతున్నాయి. దేవతలంటే 4 లక్షణాలని చెప్పాను కదా. బాధ్యత తీసుకోగలగాలి, ఇంగిత జ్ఞానంతో బాధ్యత తీసుకోగలగాలి, ధైర్యంతో బాధ్యత తీసుకోగలగాలి, ప్లస్ ఊరుకోగలగాలి. ఈ 4 లక్షణాలే ఆ 4 బాహువులుగా చెప్తూ ఉంటాం, 4 పురుషార్థాలుగా. ఇంకట ఇది నేర్పితే చాలు. వాడికి చదువు ఉన్నా లేకపోయినా వాడు అన్నిటికంటే తమాష ఏంటి అంటే, కోటీశ్వరులమైన వాళ్ళందరికీ చదువు లేదు, గ్యారంటీగా చదువు లేదు. నాకు ఎప్పుడు అనిపిస్తున్న వాళ్ళు చదువుకుని ఉంటే కోటీశ్వరులు అయి ఉండేవాళ్ళు కాదు. కానీ అదేంటో, పిల్లలు ఉద్యోగం చేయాలనే ఏడుపుతో ఉన్న తల్లిదండ్రులే కనిపిస్తున్నారు తప్ప, నా పిల్లవాడు కోటీశ్వరులు అవ్వాలి అనేటటువంటి ఏడుపు ఉన్న తల్లిదండ్రులు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఒక్కడ కనిపించలేదు. మా పిల్లవాడు కోటీశ్వరులు అవ్వాలి మాస్టర్ అని ఒక్కడి నన్ను అడగలే. ఉద్యోగం రావాలి మాస్టర్. మరి కోటీశ్వరులు అవ్వాలంటే ఇవి ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే మీకు భయం ఇస్తుంది. అమ్మమ్మమ్మమ్మ నువ్వు ఎలా చేసేట? నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అని. ఇప్పుడు లక్షల లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎకానమిక్స్ ప్రొఫెసర్కి దండలేసి, నాయన నీ వల్ల మాకు ఈ బతుకులు వచ్చాయి అని. ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్ని, నీకు చదువు రాదు, చచ్చినా నీకు ఎకానమిక్స్ రాదు కనుక బాబు నువ్వు వెళ్ళిపో అన్నాడు కాలేజీ నుంచి. వాడికి ఎవరి గురించి చెప్తున్నాను తెలుసా? సాఫ్ట్వేర్ ఎవరి మీద ఆధారపడి ఉంది మెయిన్గా? బిల్ గేట్స్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బిఏ ఎకానమిక్స్ చదువుతూ ఉంటే ఒకసారి ఫెయిల్ అయ్యాడు, 2 ఫెయిల్ అయ్యాడు, 3 బాబు నువ్వు ఉప్పు అన్నారు. నేను చదివించాను, నీకు సీట్ ఇవ్వ, నీకు చదువు రాదన్నాడు. వాడు బయటకు వచ్చాడు కనుక ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది కదా. వాడే ఎకానమిక్స్ చదివి ఏ ప్రొఫెసర్ అయిందని అనుకో, ఏమై ఉండేది? ఏమై ఉండేది? మీకు ఈ ఉద్యోగాలు ఉండేవి కాదు. మీకంటే మీకు కాదు, సాఫ్ట్వేర్ చదువుతున్నట్టు భావం అర్థమవుతుందా? కొంచెం ధైర్యం చేయగలగాలి. మన ఆశ్రమాలలో ఆ ధైర్యం తేవటానికి చెప్తున్నాను. ఇదే అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చిగా మీరేదో పూజలు చేసేసుకుని ఉపాసన చేసుకుంటూ ఉంటే సరిపోదు.
దీనికి రెండు మొదటి ఏం చెప్పాను, 1000 మందితో కలిసి నెలకి 5 లక్షలు ఓం నమ శివాని మంత్ర జపం అనేది ఏర్పరచుకోండి గ్రూప్. రెండోది ఏం చెప్పాను, శివతత్వము గురించి చెప్పేటటువంటి వాళ్ళని ఇన్వైట్ చేయండి. మరి ఎవరున్నారో ఎలా ఉన్నారో చూసుకోండి. అది పద్ధతిగా ఈ యాంగిల్లో చెప్పగలిగేటటువంటి వాడు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే అది శివపురాణాన్ని మీరు చదివితే. అంచేత శివపురాణం క్లాసెస్ ఇవాళ సాయంత్రం నుంచి మొదలు చేయాలి. శివపురాణం బుక్ ఎక్కడుంది మాస్టర్ అని నన్ను అడగక్కడ, నాకు తెలియదు ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఏదో పురాణం ఉండే ఉంటుందిలే అని చెప్తున్నాను నేను. అంచేత ఇవాళ సాయంత్రం నుంచి ఏం పుస్తకం చదవాలి, శివపురాణం చదువుతూ ఉంటే దాంట్లో వచ్చినటువంటి పరిస్థితుల్ని బట్టి మీరు బాహ్య జగత్తులో వ్యక్తుల్ని గుర్తించగలుగుతారు. ఎవరు మీకు శివతత్వం గురించి ఎక్కువగా చెప్పగలరో, పద్ధతిగా చెప్పగలరో. కానీ ఈ శివపురాణంతో పాటు ఒక ఉపనిషత్ ఉంది, సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్ అని. మనకి అన్నపూర్ణ కాదు, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మహాలక్ష్మి కావాలి. మీకు అర్థమయ్యేది ఏంటంటే మహాలక్ష్మి అంటే డబ్బు అని, డబ్బుతో ఏమీ చేయలేవు అది అర్థం చేసుకోండి. ఎందుకు పనికి రానటువంటి అత్యంత చివరి శక్తి డబ్బు, దాని ఉపయోగం దానికి ఉంది. కానీ డబ్బు దానంటే అదే వస్తుంది, నేను చేయగలిగేటటువంటి పనులు చేస్తూ ఉంటే. ఓ బొమ్మ పెట్టుకుంటే డబ్బులు ప్రవహిస్తున్నాయి. ఎవరి బొమ్మ? సిద్ధి సాయి బొమ్మ పెట్టుకుంటే, వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకుంటే. మీరు ఆలయం అనండి, నేను బొమ్మ అంటే అంతేగా. మరి ఆ బొమ్మలో ఏముందని డబ్బులు వస్తున్నాయి అది మీరు ఆలోచించండి. నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుందో, దైవత్వంలో బొమ్మలైనా ఉండేది, మహాలక్ష్మి ఒక బొమ్మ, దుర్గాదేవి ఒక బొమ్మ, రాముడు ఒక బొమ్మ, కృష్ణుడు ఒక బొమ్మ. రాముడు ఫోటోలు లేవు ఎవరి దగ్గర, కృష్ణుడు ఫోటోలు ఎవరి దగ్గర లేవు. రాముడు అంటే మురళి చేతిలో ఉంటుంది, కృష్ణుడు అంటే ధనస్ చేతిలో ఉంటుంది. ఏం నవ్వుతున్నారు, తప్పు చెప్పారామా?
తప్పు చెప్పారా?
అధ్యత రాముడు అంటే చేతిలో ఏముండాలి? మరి ధనస్సు ఉంటే ఆ బొమ్మ రాముడు ఎందుకైందో అనే ఆలోచన కూడా మీకు రావటండి. ఏమి స్పెషాలిటీ ఉంది ఆ ధనస్సులో? తిరగొట్టి కలిగేది విరిగిన ధనస్సు కాదు కాదు, అర్థమైందా? ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం? దేవతల రూపాలు మనలాంటివే. మా ఉంటే 4 చేతులు ఎక్స్ట్రా ఉంటాయి, లేకపోతే ఇంకో 6 చేతులు ఎక్స్ట్రా ఉంటాయి, లేకపోతే తలకాయలు ఎక్స్ట్రా ఉంటాయి. మన తెనాలి రామకృష్ణకి పెద్ద డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది తెనాలి రామకృష్ణకి చెప్పగలరా? ఎందుకంటే మీరు సినిమాలు కూడా చూడరు. నాగేశ్వర పేరు విన్నారు ఎవరైనా? సినిమా యాక్టర్ మనకి ఒకసలే ఉంటే జలుబు చేస్తే అంత కష్టపడతాం. నిజంగా జలుబు చేస్తే తెలుసా, ఈ ముక్కర పడిపోతుంది, ఇక్కడంతా నాప్కిన్స్ అన్ని తడిసి పడిపోతాయి. మరమ్మ నీకు ఇన్ని తలకాయలు ఉన్నాయి కదా, నీకు జలుబు చేస్తే అట్ట ఎందుకు వచ్చిందో ఆయనకు ఆలోచన. ఎందుకే చెప్తున్నాను, శరీరం కాదు అది ఇంపార్టెంట్, ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు ఇంపార్టెంట్. మనం అది పట్టించుకొని పట్టించుకొని ఎందుకంటే తిరిగి వాళ్ళం కదా, ఆయుధాలు ధైర్యవంతులు కావాలి. తిరిగి వాళ్ళకి ఆయుధాలు అక్కర్లే, ఏదైనా అంటే గాంధీ అంటే. కానీ గాంధీగిరికి ఎంత కష్టపడాలి, సినిమా చూస్తే చూస్తారు. ఆ సినిమా ఏమో చూశారా మణికుమార్? ఆ సినిమాలన్నీ వేయించాయా బాబు బుద్ధు? ఏ సినిమా గురించి చెప్తున్నా? గాంధీగిరి, గాంధీగిరి. అందులో మాట సినిమా కాదు, నేను చెప్పేది సినిమాలో ఒక మాట. మున్నామరి ఎంబీబీఎస్ తీసారా, దాని తర్వాత తెలుగు సినిమా వచ్చిందా? లగేరు అందులో గాంధీగిరి ఉంది. అదేంటి చూడాలి అంటే మరి సినిమా చూడండి, మన ఆశ్రమంలో సినిమాలు వేయిద్దాం అయ్యా, ఇలాంటి సినిమాలు వేయిద్దాం. మరి ఎప్పుడే ఇస్తాం ఉంది కదా, మరి ఇవాళ రేపు వచ్చేటప్పుడు తీసుకురండి సినిమా చూపిస్తానండి. ఎందుకు అక్కడ చెప్పేది అహింసకు కూడా చాలా ధైర్యం కావాలి, చాలా సామర్థ్యం కావాలి. మీరేదో పిరికి వాళ్ళలాగా ఒక మౌన కూర్చుంటే కుదరదు. ఇంకేత ఆయుధాలు చాలా ముఖ్యం, అందుకు చెప్తున్నాను. కృష్ణుడు అనగానే చేతిలో ఏమొస్తుంది, మురళి వచ్చేస్తుంది, లంకే చక్రం వస్తుంది. రాముడు అనగానే మరి శివుడు అనగానే ఏమొస్తున్నాయి ఆయుధాలు, అవి ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మీరు అవి ఉపయోగించుకుంటే మీరే శివుడు అవుతారు. అనుష్ఠను ఉపయోగించుకుని రాముడు రాముడు అన్నప్పుడు, మురళి వాయించుకుని చక్రాన్ని ఉపయోగించుకుంటే కృష్ణుడు కృష్ణుడు అయినప్పుడు అది మీరు పట్టుకుంటే, మీరు పట్టుకుంటే కాదు ఉపయోగిస్తే. అంచేత త్రిశూలము డమరు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆయుధాలు. శివుడికి సంబంధించినంత వరకు దీన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇందుకు ఇదంతా చెప్తున్నాను, ఇది అడగండి శివతత్వం మీద మీరు ఎవరిలోనే పిలుస్తారో వాళ్ళకి చెప్పండి, మీరు ఇది చెప్పండి మాకు అని మీరు గబుక్కుని ఇప్పుడు రాగానే అడగండి, వాళ్ళని పరీక్షించకండి. వాళ్ళకు 15 రోజుల ముందు చెప్తే వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. మీరు సబ్జెక్టే అలా ఇవ్వండి, శివతత్వంలో త్రిశూలం యొక్క ప్రాముఖ్యత, శివోపాసనలో డమరు యొక్క ప్రాముఖ్యత, శివుడు మెడలో పాములు ఉంటాయి, నాగాభరణం ఉంటుంది ఎందుకు, ఇది నేర్చుకోండి. మీరు నేర్చుకున్నా కదా ఆచరణలో పెట్టుకోండి. మీరు అలాంటివి ఆచరిస్తే మీరు శివుడు అయిపోతారు. గురువుల దగ్గర ఉన్న చిక్క అదొక్కటే, దే నో హౌ టు యూజ్ దట్, కానీ దానికి టైం పడుతుంది. ఒక రోజులో నేర్చేసుకోగలమా ఏంటి, కత్తి పెట్టి కొయ్యాలి ఏముంది, కత్తి పెట్టి కోసేస్తానంటే కుదరదు. ఆపరేషన్ చేయాలి అంటే చాలా నేర్చుకోవాలి, ఎక్కడ కొయ్యకూడదు, ఎక్కడ కొయ్యాలో, ఎక్కడ బ్లడ్ వెసల్స్ ఉన్నాయో, ఎక్కడ ఏ నరాలు ఉన్నాయో, అవంతా తెలియకుండా కత్తి ఉంది కదా అనుకోవచ్చే. అంచేత అవంతా నేర్చుకోవడానికి నేను మీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే, 5 ఏళ్లలో ఏ దేవత ఉపాసనలో అయినా మీరు ఎక్స్పర్ట్స్ అయిపోవచ్చు. ఈ ఆశ్రమము దేనికి బాధ్యత వహించాలి, శివతత్వానికి బాధ్యత వహించాలి. అంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా సరే శివతత్వం గురించి పూర్తి అవగాహన ఉండాలంటే ఇక్కడికి రావాలి. అంటే ముందు మీకు ఉండాలి, మీకుండాలంటే మొట్టమొదటి ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉండాలి, శివతత్వం గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తుల్ని అత్యంత ఆదరణతో తెలిసి 40 రోజుల ఎంతో ఉంచి వాళ్ళని ఇక్కడ వాళ్ళ దగ్గర మీరు అది నేర్చుకోవాలి. సరే ఇదంతా మీరు చేస్తే నేను నెక్స్ట్ క్లాస్కి రాగలుగుతాను. నాకు అంతవరకు అంతే, నేను ఉంచి మాత్రం ఏం చెప్పాలి, మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పాలి. ఇలాంటి సెంటర్ గా మార్చడానికి మీరు ఆలోచించాలి. అంటున్నారా అందరు, మీరు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, అది వేరే విషయం, అది సైడ్ ప్రోడక్ట్. కానీ యాక్చువల్ గా మీరు కోరుకునేది ఏంటి అంటే, ఇక్కడ శివతత్వ ఉపాసనకి మొట్టమొదటి పాయింట్ చెప్తే వెళ్తుందా, ముందు మీరు మంత్రం చెప్ప మొదలెట్టండి. దానికి మీరు పెద్ద శ్రమ ఏం పడచ్చు, 1000 మంది రోజుకి 5 మాలలు చేస్తూ ఉంటే నెలకి 5 లక్షలు అయిపోతుంది. అలాంటి ఎన్ని గ్రూప్స్ మీరు చేసుకోగలిగితే అన్ని గ్రూప్స్ చేసుకోండి. వీలైనప్పుడు అమావాస్యకు ఒక రోజు ముందు, అమావాస్య నాడు దాని తర్వాత రోజు ఇక్కడికి వచ్చేసి పూర్ణాహుతి చేసుకోండి యజ్ఞంగా. ఇది మెకానికల్ గా జరిగేది, కానీ ఏ నెల కూడా 4-5 గ్రూపులు లేకుండా చేయకండి. మీరు అది పెంచుకోండి. అంటే దాని పాయింట్ అర్థమైంది, ఒక గ్రూప్ ఎంతమంది, 1000 మంది, వాళ్ళు ఎంత చేయాలి, 5 మాలలు రోజులు చేయాలి. 10 మాలలు రోజులు చేస్తే 500 మంది చాలు. 10 మాలలు కష్టం అంటే 20 మాలలు కూడా చేస్తే ఓం నమ శివాయ, 20 మాలలు చేస్తే ఇది ఎంత ఎక్కువ ఉంటుంది గ్రూప్. అలా అలాంటి గ్రూప్స్ పెంచుకుంటూ పోండి. 24 తీసుకెళ్ళేటువంటి 250 మంది అయినా, లేకపోతే 10 చేస్తే 500 మంది అయినా, లేకపోతే 5 చేస్తే 1000 మంది అయినా, అంటే మొత్తం మీద ఆ గ్రూప్ సమాన సంఖ్యలో జపం చేయాలి. ఒకే గ్రూప్ లో 20 చేసేవాళ్ళు 5 చేసేవాళ్ళు కలపకండి. ఆ వైబ్రేషన్స్ వేరు, ఈ వైబ్రేషన్స్ వేరు. ఇంకా 500,000 అవ్వాలి కదా, నేను ఒక్కడే కూర్చోబెట్టి 24 లాగిన్ చేస్తాను అంటే అది చేసుకోవచ్చు మీరు అఖండ జపంగా ఏకాంగా సప్తాహంగా, కానీ ఆ గ్రూప్ వేరు. ఇంకేంటే ఆ మంత్రశక్తి అవతరణ చాలా విచిత్రంగా జరుగుతుంది. ఒకే సంఖ్యలో ఒకే చోట జపం జరగాలి, ఒకే సమయంలో ఒకే చోట ఒకే సమయంలో సమాన సంఖ్యలు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు, అర్థమైనా గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, విదేశాల్లో ఎవడో ఉన్నాడు, న్యూజిలాండ్ లో ఎవడో ఉన్నాడు, అక్కడ 10 ఉన్నారు, ఇక్కడ 10 ఉన్నారు, ఒకే టైంలో చేసుకోవాలి. వాళ్ళు ప్రతిసారి అదే ప్లేస్ లో చేసుకోవాలి. న్యూజిలాండ్ లో ఉన్నారనుకో, వాడు అక్కడే చేసుకుంటాడు అదే టైంకి. ఏ టైంకి? నువ్వు ఇక్కడ చేసుకునే టైంకి. అక్కడ నువ్వు 4 చేస్తే వాడు 4 చేసుకుంటాడు, కానీ మనకి 12 తేడా రావచ్చు, అది వేరే విషయం. దాని గురించి మరీ కాకండి. 6 అప్పుడుండే తరంగాలు ఎప్పుడైనా 6 అదే తరంగాలు ఉంటాయి. అమెరికాలో వేరే టైంలో 4 అవ్వచ్చు, న్యూజిలాండ్లో వేరే టైంలో 6 అవ్వచ్చు. అర్థమైంది కదా? ఇలాగా 5 తక్కువ కాకుండా అంటే 1000, 10 500, 20 250. ఇలా గ్రూప్స్ మీరు రెడీ చేసుకుని మొదటిది. రెండోది ఏం చెప్పాను, శివపురాణం మీరు ఇమీడియట్గా చదవటం మొదలెట్టండి. ఇవాళ సాయంత్రం నుంచి శివపురాణం చదవటం మొదలెట్టండి. దాని తర్వాత ఏం చెప్పాను, శివతత్వము గురించి చెప్పగలిగేటటువంటి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడ ఉండి నీ చేత ఆ సాధన చేయించగలిగితే అద్భుతం. అలాంటి వాళ్ళు దొరికితే ఇంకా మనం రొట్టె విరిగి ఎందులో పడింది, తేనెలో పడింది అనుకుంటున్నాం. మేహ తేనె తింటే కలుగుతాం. మరి సహజంగా అలాంటి వాళ్ళు అంత ఈజీగా రారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన బృందాలు ఉంటే, వాళ్ళకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మరప్పుడు ఏం చేయాలి, పోవాయి నువ్వు చెప్పకపోతే ఏంటిదా అంటారా? పోవాయి అనకపోతే నేను రాకపోతే ఏంటిదా అంటారా? అదే అంట. మరి ఏమంటారు, ఆయన రాడు ఏంటారు, మనకి రాదుగా, మనకు వస్తే ఆయన దగ్గర తీసుకెళ్తాం. మరి ఇప్పుడు ఆయన రావాలిగా, ఎలా వస్తాడు? అందుకు గాంధీ గిరి అన్నది ఆ సినిమా చూడడం అనేది అందుకు. అప్పుడు ఏం చేయాలో మీకు అర్థం అవుతుంది. బతి మాడుకోవాలి బాబు నాయన. ఆయన రాలేకపోతే అప్పుడు ఏం చేయాలి? ఇంకా మీరే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుని, మరి మనందరం వెంటేసుకుని వెళ్తే ఆయన ఖచ్చితంగా రానివ్వడు. అంతమందికి ఆయన ఎక్కడ పెడతాడు? మరి ఏం చేయాలి? మరి ఒకళ్ళు ఇద్దరు సరేనా? ఇవన్నీ నేను మీరు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. అంతవరకు నాకు ఇది చెప్పడానికి ఏముంది, ఇంకా ఇలా వచ్చిదే కదా ప్రతిసారి చెప్పేది. ఓకే, ఇంకా అవలే పరీక్ష మీకు. పరీక్షలో మధ్యన ఏంటి అంటే, మరి మిగతా వాళ్ళకు కూడా తెలుస్తూ ఉండాలి కదా. ఇంత ప్రస్తుతం లంచ్ బ్రేక్ చేద్దాం. ఇదంతా నాకు తెలియదమ్మా, జ్యోతిషం తెలిసిన వాళ్ళని అడిగింది. నేనేమి బాధ్యత తీసుకోవటం లేదు, మీరు శివతత్వం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి. ఇంకా ఒక తత్వం ఉంది, మహాలక్ష్మి తత్వం నేను చెప్పలే, కానీ ముందు తినకపోతే వీళ్ళు గోల చేసేస్తారు. ఇంకేట మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మళ్ళా మాస్టర్ ఇలా అన్నారా అలా అన్నారా అని కలిసి కాకండి. మొట్టమొదటి ఏంటి, గ్రూప్ ఫార్మేషన్ మంత్రం చెప్పండి. దీనికి ఎవరి సహాయం అవ్వాలి మీకు? మీ అంతటి మీరు మొదలు చేసుకుని మెల్లిమెల్లిగా విస్తరించుకోండి. ఒక గ్రూప్ మొత్తము 500,000 మంత్రజపం నెలకి పూర్తి చేయాలి. కానీ ఎలా చేయాలి? ఒకే సంఖ్యలో మంత్రజపం చేయాలి. ఆ గ్రూప్ లో వాళ్ళు 20 మాలలు చేస్తే 20 మాలలు చేయాలి వీళ్ళు ప్రతిరోజు. 10 మాలలు చేస్తే 10 మాలలు, 5 మాలలు చేస్తే 10 మాలలు చేయాలి. ఎందుకంటే నియమిత సంఖ్యలో నియమిత స్థలంలో మంత్రజపం చేయడం చాలా మంచిది. నియమిత స్థలంలో అనేటటువంటి దాన్ని కొంచెం మారుస్తున్నాను నేను. మీ ఊళ్ళో మీరు అదే టైంకి ఏదో ఒక టైం పెట్టుకుని, ఆ గ్రూప్ వాళ్ళు ఇష్టం ఇదే టైంకి చేయాలని లేదు. మీ గ్రూప్ వాళ్ళు 12 గంటలకు కూర్చుంటామంటే అందరూ 12 గంటలకే కూర్చోవాలి. మీ గ్రూప్ వాళ్ళు 5 గంటలకు కూర్చుంటామంటే అందరూ 5 గంటలకు కూర్చోవాలి. క్లియర్ గా ఉంది కదా? మరి మంత్ర చెప్ప ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి కూడా ఎవరు నియమం పెట్టుకోవాలి, ఆ గ్రూప్ వాళ్ళని నిర్ణయించుకోవాలి. ఆ గ్రూప్ వాళ్ళు మాత్రం అలాగే చేయాలి. నిత్య పరిస్థితుల్లోనూ వాళ్ళ నియమాన్ని మార్చుకోకూడదు. కానీ నా సలహా ఏంటంటే, నేను మొదలు చేసిన శివతత్వం మీద బాగా తెలుసున్న వాళ్ళనైనా అడిగించేయండి. లేకపోతే ఈ పుస్తకాలలో శివదీక్షా విధానం ఒక పుస్తకంలో చూశాను, మరి గుర్తులేదు ఏ పుస్తకంలో చూశాను, అది చూసుకోండి. లేదు శివదీక్ష ఇందులో ఉంది చూడండి, నేను ఆ పుస్తకంలో చూశాను, అది రెడీ చేసుకోండి. సరేనా?